కాలమును మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. సజీవులకు నిలిపినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ చిత్తము లేకుండా ఏది జరగదు ప్రభా. నీ చిత్తానుసారంగా నీ ప్రణాళిక చొప్పున ఉదయకాల తరుణంలో మీరు నిలబెట్టుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు దేవా. మీరే మాట్లాడండి, దర్శించి బలపరచమని ఆది నుంచి అంతం వరకు మీరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ఘనమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల తరుణంలో ప్రభు సన్నిధికి కూడా వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు బ్లెస్సీ చంద్రకళ, నాది చిత్తూరు జిల్లా. నేను ఇక ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేయించుంటున్నాను. మాది ఒక హిందూ కుటుంబం, చాలా భయంకరమైన విగ్రహారాధన. ఈ చిత్తూరు జిల్లా అంటేనే భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది. కానీ మా కుటుంబంలో ఎన్ని దేవులు ఉంటాయో అన్ని దేవులను కూడా పూజించిన కుటుంబం మాది. ఎన్ని విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా మా యొక్క గృహంలో ఉంటుంది. అలాంటి కుటుంబం మాది. ఎందుకంటే నాకు యేసు ప్రభు అంటే అస్సలు తెలియదు. అసలు ఆయన ఒక దేవుడు అనే విషయం కూడా మాకైతే తెలియని పరిస్థితి. మాది ఒక మారుమూల గ్రామము. అలాంటి పరిస్థితుల్లో నేను చదువుకుంటున్న సమయంలో, నేను చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ ఉండేటప్పుడు ఆ యొక్క క్లాస్లో కూర్చొని ఆ యొక్క పైన ఉన్న కిటికీ చూసుకోలేక పైకి లేవటం జరిగింది. ఆ లేవటం జరిగినప్పుడు ఆ పైన ఉన్న కిటికీ మూల భాగం ఏమైందంటే నా తల నెత్తి భాగంలో అది తగిలింటున్నది. అది తగిలినప్పుడు ఏమైందంటే నేను మామూలుగానే కదా తగిలింది అని చెప్పి నేను చూసుకోలేదు, దాని గురించి పట్టించుకోలేదు. నా తల్లిదండ్రులకి మేము 5 మంది సంతానము. 5 మంది సంతానంలో నేను 4వ పాప. నేను 4వ పాప అయినప్పటికీ 5 మందిలో కూడా నేనంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం నా తల్లిదండ్రులకు అందరికంటే కూడా. అలాంటి పరిస్థితుల్లో నాకు అలా తగిలినప్పుడు నేను ఇంట్లో కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే చిన్న విషయమే కదా, ఇంకేముంది చెప్పటానికి అనుకున్నా నేను. అయినా అది ఏమైందంటే అది రోజు రోజుకి పైన కనిపించలేదు, కానీ ఆ యొక్క తలలో తగిలిన గాయం ఏమైందంటే లోపలంతా కూడా చీంపట్టేసింది. లోపలంతా కూడా చీంపట్టేసి పైకి చీమ రావటం జరిగింది. అలా కొన్ని రోజులు అయ్యే కొద్దీ నా యొక్క తలభాగం నొప్పితో బాధపడటం జరిగింది. చాలా భయంకరమైన నొప్పి, చీము, రక్తం వస్తూ ఉంటున్నది. అప్పుడు నేను ఇంకా తట్టుకోలేని స్థితిలో నా తల్లిదండ్రులకు నేను చెప్పటం జరిగింది. ఆ చెప్పిన తర్వాత వారు హాస్పిటల్ అన్నిటికీ కూడా తిప్పారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క చీము ఆగటం లేదు, రక్తం ఆగటం లేదు. ఆ యొక్క తలభాగంలో తగిన ఆ యొక్క గాయం అంతా కూడా కొంచెం అది తలంతా కూడా వ్యాపించిపోయింది. గాయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎక్కడెక్కడో హాస్పిటల్కు తిప్పుతున్నారు, ఎందరికో చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నారో అక్కడ అన్నిటికీ కూడా వెళ్తున్నారు. అంత మాత్రమే కాకుండా అన్ని యొక్క టెంపుల్స్కి వెళ్తున్నాము, అయినప్పటికీ కూడా ఏ మాత్రం ఫలితం లేకపోయింది. ఎక్కడికి వెళ్ళినా తగ్గటం లేదు. ఆ యొక్క సంవత్సరం వచ్చిందంటే ఆడి కృతికి, ఆడి మాసం వచ్చిందంటే కావళ్ళు మోస్తాము. అదేవిధంగా డిసెంబర్ నెల, జనవరి నెల వచ్చిందంటే ఓం శక్తి మాలలు వేస్తుంటున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో పురస్కారాలు చేస్తుంటున్నాము. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఫలితం లేకపోతున్నది. ఎన్నో నాటు వైద్యాలు చేస్తున్నారు. ఎవరు ఏమి చెప్పినా కూడా, ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నా తల్లి ఎంతో ప్రయాసతో, కుమార్తె మీద ఉన్న ఇష్టం, ప్రేమతో ఎంతమంది ఎన్ని చెప్తున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఏమాత్రం ఫలితం లేకపోతుందని చాలా బాధ, వేదనతో మునిగిపోతుంటున్నారు. కానీ ఆ యొక్క తలంతా కూడా, గాయమంతా కూడా వ్యాపించిపోయింది. రోజు రోజుకి వెంట్రుకలు అన్ని రాలిపోవటం జరుగుతుంది. చూసి ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో బాధపడుతుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఆ యొక్క కర్ణాటక రాష్ట్రంలో కోలార్ ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ మెడికల్ కాలేజ్కి వెళ్తే అక్కడ తగ్గిపోతుంది అని చెప్పారు. అక్కడికి కూడా తీసుకెళ్లారు. ఇది ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ వాళ్ళు అంటున్నారు, అన్ని టెస్టులు చేస్తున్నారు, అన్ని టెస్టులు కూడా చేసి వాళ్ళు అంటున్నారు, ఈ యొక్క వ్యాధి మేము ఎవరికి కూడా చూడలేదు, ఇంతవరకు కూడా మేము ఎవరికి ఇలాంటి వైద్యాన్ని, ఈ యొక్క రోగానికి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేదు, కాబట్టి దీనికి వైద్యము కూడా మాకు తెలియకపోతుంది. ఇది ఏమో కూడా మేము చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే గాయము తగులుతుంది, అది కొద్ది రోజులకు మానిపోతుంది. ఇది ఏమైందంటే తలంతా కూడా వ్యాపించిపోయింది, లోపల పురుగులు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలియటం లేదని చెప్పి ఒక టీవీకి కనెక్షన్ ఇచ్చి లోపల జరుగుతున్న విధానం అంతా మాకు చూపించటం జరిగింది. అలాంటప్పుడు నా తల్లి ఎంతో వేదన, ఎంతో బాధ, అయ్యో ఈ వ్యాధి అంటున్నారే, ఇది ఏం భయంకరమైన వ్యాధి అంటున్నారే, ఏం వ్యాధి వచ్చింది నా కుమార్తె కొని చెప్పి ఎంతో వేదన పడుతూ బాధపడుతూ కుమిలిపోతుంటున్నారు. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికి వెళ్ళినా కూడా ఆ యొక్క హాస్పిటల్లో నా యొక్క ఫోటోస్ కానీ నా యొక్క తల భాగంలో జరిగిన వ్యాధి కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఫోటోస్ ఉంటున్నాయి, ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ అక్కడ చూస్తున్నారు వారు అంటున్నారు, మాకు తెలిసిన ప్రయత్నం మేము చేస్తాము, బాగా అవుతే అవ్వచ్చు, అవ్వకపోతే మేమేం చేయలేమమ్మా అని చెప్పి అంటున్నారు. సరే మీకు తెలిసింది మీరు చేసి చూడండి అని చెప్తే వాళ్ళు అంటున్నారు, మేము చేస్తాము, ఈ వ్యాధి ఏమో కూడా మాకు తెలియటం లేదు కదా, మేము ఇచ్చే ట్రీట్మెంట్ లో బాగైనట్లయితే ఇలాంటి వ్యాధులకు మేము అలాంటి ట్రీట్మెంట్ చేస్తాము, ఇదేమో మొదటి ప్రయత్నంగా చేస్తామని చెప్పి డాక్టర్లు అందరూ కూడా, ఎంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటున్నారు వారందరూ కూడా వచ్చి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఏంటి అలాంటి వ్యాధి వచ్చి ఉంటున్నదా, ఇలాంటి చిన్న వయసులో ఉంటే ఏమి అలాంటి వ్యాధి, నాకు తగిలినది కూడా చిన్న గాయమే కదా అని చెప్పి ఎంతో వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాము, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు నా కొరకు, అంత మాత్రమే కాదు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటున్నారంటే నాటు మందులు తీసుకుని చేస్తుంటున్నారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటున్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా ఫలితం లేకపోతుంది, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎలాంటి ఫలితం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రేమన దేవుని బిడ్డలారా కుటుంబానికి తీసుకొచ్చారు, కుటుంబానికి తీసుకొస్తే రోజు రోజుకి నొప్పి తట్టుకోలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, ఆ యొక్క తల భాగంలో నాకు ఎలా ఉంటుందంటే పురుగులు వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, నొప్పి తట్టుకోలేని పరిస్థితి నాది. ఎంతో వేదన పడుతూ బాధపడుతుంటే ఆ యొక్క చీము రక్తం రావటం బట్టి అది ఒక భయంకరమైన దుర్వాసన వస్తుంటున్నది, ఎవరు కూడా దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు. ప్రేమైన దేవుని బిడలరా, అందరూ కూడా వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు, బంధువులు వచ్చి చూస్తుంటున్నారు, అందరూ చెప్తున్నారు ఏది అడిగితే ఆ పాపకు అది చేసి పెట్టేయండి, ఆ పాప బ్రతకటము కూడా కష్టతరం అయిపోయింది, రోజు రోజుకి ఆ యొక్క వ్యాధి ఏమని తెలియటం లేదు కానీ సమస్య ఏమిటని తెలియటం లేదు కానీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది, రోజు రోజుకి వెంట్రుకలు అన్ని రాలిపోతుంటున్నాయి, ఆ యొక్క భయంకరమైన పుండు చీము రక్తముతో ఉంటున్నది, భయంకరమైన దుర్వాసనతో దగ్గరికి రావటానికి ఇష్టపడలేక ఏది అవసరమో ఏది అడిగితే అది చేసి పెట్టండి అంటుంటే చాలా ఏడ్చుతున్నాను, నా తల్లి అయితే లోపల కృంగిపోతున్నది, ఏంది చిన్న వయసులో ఇలాంటి పరిస్థితి వచ్చినది నా బిడ్డకి అని చెప్పి ఎంతో వేదన బాధపడుతుంటున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పనులు ఎన్ని చేయమని చెప్పినవన్నీ కూడా చేస్తుంటున్నారు, అయినను కూడా ఫలితం లేదని చెప్పి బాధపడుతుంటుండగా అలాంటి పరిస్థితులు అంతవరకు కూడా యేసుప్రభుని విషయం మాకు తెలీదు. అలాంటి పరిస్థితిలో కానొక రోజున ఆ యొక్క గ్రామంలో జరిగినది, ఆ యొక్క ఒక టీముగా దేవుని బిడ్డలు అందరూ వచ్చి మా యొక్క గ్రామంలో మా యొక్క కుటుంబము మధ్యలో ఉంటుంది, ఎవరు వచ్చినా కూడా అక్కడికి వచ్చి వెళ్తుంటే మాకు తెలుస్తుంది. అందరూ కొంతమంది ఒక 10-12 మందిగా ఒక టీముగా వచ్చి దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతించుకుంటూ కరపత్రికలు పంచుతున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ యొక్క పంచుతూ ఉన్నప్పుడు వారు చెప్తున్నారు, మీకు ఎలాంటి సమస్య అయినా కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది తీర్చబడుతుంది, మీకు ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా అవి బాగు చేయబడతాయి అని చెప్పి వారందరూ చెప్తూ ఉంటే నా తల్లి అది వినింది, విని ఎంతో ఆశపడి, అయ్యో ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బాగు చేయబడతాయంట కదా, అయ్యో చూద్దాము నా కుమార్తె ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నది కదా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కదా ఫలితం లేదు కదా, చావు బతుకుల్లో ఉంటున్నది కదా, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ యొక్క బ్రదర్స్ దగ్గరికి వెళ్ళింది, వెళ్ళి ఎలాంటి వ్యాధి ఉన్నా బాగవుతుందా అని చెప్పి వారిని అడిగింది. అడిగినప్పుడు అవునమ్మా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు నమ్ముకున్నప్పుడు ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బాగు చేయబడతాయి అని చెప్పి వారు చెప్పినప్పుడు నా తల్లి అనుకునింది, అయ్యో నా యొక్క కుటుంబంలో నా కుమార్తె ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నది అని చెప్పి వారికి చెప్పింది. చెప్పినప్పుడు మా గృహానికి ఒకసారి వస్తారా అని చెప్పి వారిని అడిగినప్పుడు వస్తామమ్మా అని చెప్పి వారు చెప్పారు. వచ్చినప్పుడు వారిని తీసుకుని వచ్చింది నా గృహానికి, నేనైతే పడుకుని ఉంటున్నాను, పడుకున్న స్థితిలో నేను ఉంటున్నాను, చాలా దీనమైన పరిస్థితి నాది. వారు దగ్గరికి వచ్చారు, ఏంటి ఇంతమంది వచ్చేసారు అని చెప్పి అడిగినప్పుడు ఎలాంటి వ్యాధి ఉన్నా వీరు చెప్పే దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు బాగవుతుందంట అని చెప్పి వారు చెప్పారు అని చెప్పి చెప్పినప్పుడు వారు వచ్చారు నా దగ్గరికి. మా అమ్మ అన్నీ చెప్పింది, ఎలా జరిగింది ఏం జరిగింది అన్నీ కూడా చెప్పి ఉంటున్నది. అప్పటి వరకు ఎవరు కూడా నా దగ్గరికి రాలేని పరిస్థితి, భయంకరమైన వాసనతో ఉంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు దేవుని ప్రేమ చూపున నా దగ్గరికి వచ్చారు, ఏమైంది అన్ని కూడా చూశారు, చూసి ఎలా జరిగింది ఏమని అడిగారు. అడిగి నిజంగానే వారు చెప్పారు, ఏమి కాదమ్మా ఎలాంటి వ్యాధి అయినా కూడా దేవుడు బాగు చేస్తారు, మీరు నమ్ముకునండి చాలు, నమ్మకం మాత్రం ఉంచండి అని చెప్పి నా తల్లికి చెప్పినప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, బాగవుతుంది అని చెప్తున్నారు కదా అని ధైర్యం వచ్చింది. ఎంతో బలం అనిపించింది. అలా అనిపించినప్పుడు మేము ఏమి చేయాలి దానికి అని చెప్పి అడిగారు. ఏమి చేయనక్కర్లేదు, మేము ఈరోజు ప్రార్థించి వెళ్తాము, మీరు అలాగే ప్రార్థించండి అని చెప్పి ఆ యొక్క బ్రదర్స్ చెప్పారు. వారు వారి దగ్గర ఉంటున్న ఆ యొక్క ఆయిల్ తీసుకున్నారు, ఆ యొక్క నూనెను తీసుకుని నా తలభాగం గాయం అంతటిని కూడా రాశారు. ప్రేమన దేవుని బిడలరా, రాసిన తర్వాత వారిలో ఒక సేవకులు చెప్తున్నారు, అమ్మా ప్రతి వారము కూడా ఇదిగో మాలో ఉంటున్న ఈ బ్రదర్ మీ యొక్క కుటుంబానికి వస్తారు, మీ గ్రామానికి వస్తారు, మీ కొరకు ప్రార్థిస్తారు అని చెప్పి వారు ప్రార్థించి నా కొరకు ఆ నూనె అంతా కూడా రాసి వెళ్ళిపోయారు. ప్రేమన దేవుని బిడలరా, వెళ్ళిపోయిన తర్వాత ఎంతో భయంకరమైన నొప్పితో బాధపడుతుంటున్నాను. వారు అలా చేసి ప్రార్థించి వెళ్ళిన తర్వాత ఆ నొప్పిలో కొంచెం నాకు నెమ్మది అనిపించింది. ఎంతో భయంకరమైన నొప్పి కదా, ఆ నొప్పిలో కొంచెం నాకు ప్రశాంతత అనిపించింది, నిద్ర పట్టింది. నా తల్లికి నేను చెప్పాను, అమ్మా ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించింది. అయితే అదే చేద్దాం మనము అని చెప్పి వారు ఇచ్చిన ఆయిల్ కూడా రాస్తుంటున్నది. అదే వారానికి ఒకసారి ఆ యొక్క బ్రదర్ మా కుటుంబానికి రావటం, మా కొరకు ప్రార్థించటమో, ఆ యొక్క నూనె రాయటమో వెళ్తూ వస్తూ ఉంటున్నారు. మా యొక్క గ్రామానికి అప్పుడైతే ఎలాంటి బస్సులు లేవు, ఏ సౌకర్యము లేదు. ప్రేమన దేవుని బిడలారా, నిజంగా దేవుని సేవకులలో దేవుని ప్రేమ నిజంగా నేను చూశాను. మా యొక్క గ్రామంకి రావాలంటే 3-4 కిలోమీటర్ నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి అయినా కూడా ఎక్కడ కూడా దేవుని సేవకులు వెనక తిరగకుండా మా గ్రామానికి రావటం, మా కొరకు ప్రార్థించటం వెళ్ళటం జరిగింది. ప్రేమైన దేవుని బిడలరా, అలా వస్తూ ఆ యొక్క ప్రార్థిస్తూ నూనె రాస్తూ వెళ్తూ ఉండటాన్ని బట్టి ఎన్ని ప్రయత్నాలు చేసాం అప్పటికీ ఎక్కడ కూడా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే ఆ యొక్క దేవుని సేవకులు వచ్చి ప్రార్థిస్తూ నూనె రాస్తూ వెళ్తూ ఉన్న దాన్ని బట్టి రోజు రోజుకి ఆ నొప్పిలో మార్పు జరిగింది. నొప్పిలో కొంచెం కొంచెం దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడలరా, 3 నెలలకంతా ఆ యొక్క గాయం అంతా కూడా మానిపోయింది. కొంచెం కొంచెంగా గాయం అంతా కూడా మానిపోవటం జరిగింది. ప్రేమైన దేవుని బిడలరా, నా యొక్క తల వెంట్రుకలు అన్నీ కూడా రాలిపోయి ఉంటున్నాయి కదా, కోడిగుడ్డ ఏ విధంగా పెంకు ఉంటుందో ఆ విధంగా అయిపోయింది నా తల, ఇంకా వెంట్రుకలు వస్తుంది కూడా అని ఎవరు చెప్పలేదు. ప్రేమైన దేవుని బిడలరా, అయినప్పటికీ కూడా దేవుడు చేసిన అద్భుతము మరలా వెంట్రుకలు రావటం జరిగింది. నా తలలో వెంట్రుకలు రావటం అంటే అది ఒక అద్భుతం అనుకున్నారు అందరూ. ఇంకా జీవితకాలం నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పి చాలా మంది కూడా అని ఉంటున్నారు. కానీ దేవుడు అద్భుతము చేశాడు. ఆ యొక్క ఎంతో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయినప్పటికీ దేవుడు చేసిన అద్భుతము, ఆ యొక్క స్వస్థత దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడు, విడుదల దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అనుకోని రీతిలో చనిపోతున్న నా పరిస్థితి, ఇంకా మరణ పడకల్లో ఉంటున్నాను. ఆ మరణ పడకల నుంచి దేవుని ప్రేమ చొప్పున దేవుడు నన్ను ప్రేమించి నేను అంతవరకు కూడా దేవుణ్ణి అరగలేదు. కానీ దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి దేవుడు నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ యొక్క నా జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి, నా జీవితంలో జరిగిన మేలులను బట్టి నా కుటుంబీకులు అందరూ కూడా దేవుని రక్షణలోకి రావటం జరిగింది. అందరూ కూడా మారు మనసు పొంది ఒకసారిగా బాప్తిజం తీసుకోవటం జరిగింది. ప్రేమన దేవుని బిడలారా, ఎన్ని విగ్రహాలు ఉంటాయో, ఎన్ని దేవతల బొమ్మలు ఉంటాయో, అవన్నీ తీసుకెళ్లి గుళ్ళో పడేశారు. ఇంకేది కూడా మనకు ఇదే మనకు దేవుడిని చెప్పి నిర్ణయించుకున్నారు. రోజు రోజుకి ఇంకా మేము ఆత్మీయతలో ఎదగటం ప్రారంభించాము, ప్రార్థన జీవితంలో ఎదగటం ప్రారంభించాము. ప్రేమన దేవుని బిడలరా, అప్పటి వరకు నా కుటుంబ పరిస్థితి ఏంటంటే నా గ్రామంలో నా యొక్క తండ్రి గారు పెద్ద, ఆ యొక్క దేనికి అవసరమైన నా తల్లిని పిలుచుకొని వెళ్ళేవారు. ఒక చిన్న కార్యం మొదలుకొని పెద్ద కార్యం వరకు కూడా అలాంటి యొక్క పరిస్థితి నా కుటుంబం ఉంటుండేది. ఒక్కసారిగా మేము అన్ని కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చి రక్షించబడ్డామో, ప్రేమన దేవుని బిడలారా, చుట్టుపక్కల వారికి గ్రామస్తులందరికీ ఈర్ష్య పుట్టడం ప్రారంభించింది. ఈర్ష్య అసూయలు పుట్టాయి, ఇదేంటి వీరు ఇంతవరకు ఇలా ఉన్నారే, కానీ ఇప్పుడు మనందరినీ కూడా మనందరికీ ఏ సహాయం అడుగుతున్నా చేసే వాళ్ళే, ఏది అవసరమైతున్నా వస్తూ ఉండేవాళ్ళే వీరందరూ కూడా. వీరి కుటుంబం మేము ఒక్కసారిగా దేవతలను అందరినీ పూజించటం ఆపేశారు, అన్నిటినీ విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారే, అంటే వేరొక దేవుణ్ణి పూజిస్తుంటున్నారే, ఇంకా మన కార్యక్రమాలకు ఏది దానికి కూడా వీళ్ళు పిలిచినా రారు అని చెప్పి వారందరూ కూడా ఇంకా ఆలోచించటం ప్రారంభించారు. ఆలోచించి ఇంకేమి చేయాలో వారికి అర్థం కాలేదు. ప్రేమన దేవుని బిడలరా, ఇలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు దేవునిలో ఎదుగుతుంటున్నామో, దేవుని ప్రార్థన జీవితం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన, కుటుంబం ఏమి చేసినా ప్రార్థన అని ఎదుగుతున్నారు. అలాంటి పరిస్థితిలో నా గ్రామస్తులందరూ కూడా ఎవరైతే మాకు చాలా దగ్గరగా ఉంటారో, వారు ఎవరైతే చెప్తే తల్లిదండ్రులు వినగలుగుతారో, వారందరూ కూడా ఆలోచించి ఒక పక్క ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ కానీ ఏంటంటే వేకువ జామున ఎవరైనా బుడుబుక్కల వారు ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పినట్లయితే నమ్మని వాళ్ళు కూడా నమ్మేస్తారు. అలాంటి పరిస్థితి అలాంటి ఒక రోజున ఉదయాన్నే 5 గంటలు కరెక్ట్ గా 5 గంటల ప్రాంతంలో ఒక బుడబుక్కలు ఆయన మా ఇంటి దగ్గరికి పంపారు. వారికి డబ్బులు ఇచ్చారు, వారు చెప్పినవన్నీ వారు చేయాలి. వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాడు బుడబుక్కలు వాయించుకుంటూ వాడు చెప్తున్నాడు, మీ కుటుంబము అగ్ని చేత కాల్చబడుతుంది, ఇంకా కొన్ని సంవత్సరాలు మీ కుటుంబం ఉంటుంది, మీ ఇల్లు అగ్ని చేత కాల్చబడుతుంది, భయంకరమైన శోధన వస్తుంది, మీకు భయంకరమైన కష్టం వస్తుంది, ఆ కుటుంబం అంతా కూడా కాల్చబడుతుంది, నశించబోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పి బుడక వాయించుకుంటూ వాడి ఇంటి ముందర చెప్తూ ఉంటున్నాడు. అప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు. వాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఆ మాట చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు ఇంట్లో ఉంటున్నారు, మేమందరం ఇంట్లో ఉంటున్నామో, అప్పుడు నా తల్లి దగ్గరికి వెళ్ళింది, ఏమి నువ్వు చెప్తున్నది అన్నప్పుడు, అవును నీ కుటుంబము అగ్ని చేత కాల్చబడుతుంది, నీ కుటుంబం నశించిపోతుంది, మీరు ఒక భయంకరమైన కూపంలో పడిపోయి ఉంటున్నారు అని చెప్పి వాడు చెప్పేవన్నీ కూడా చెప్తున్నాడు. ప్రేమన దేవుని బిడలరా, ఇంకంతే, వెంటనే ఆకర్షితులైపోయారు నా తల్లిదండ్రులు, వెంటనే ఆకర్షితులైపోయి ఇంకో వాడు చెప్పింది వాడిని తీసుకొచ్చారు, ఇంట్లో పెట్టారు, దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి అన్ని కూడా అడుగుతున్నారు. అడిగినప్పుడు మీరు ఇంతవరకు వెళ్తున్న దారిలో మీరు వెళ్ళటం లేదు, మీరు ఒక ప్రత్యేకమైన దారిలో వెళ్తున్నారు కాబట్టి నీ కుటుంబం నశించిపోతుంది, నాశనం అంతం వచ్చేసింది నీ కుటుంబానికి అని చెప్పి వాడు గట్టి గట్టిగా అరుపులతో చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు ఇంకా నమ్మేశారు. నమ్మేసిన తర్వాత అని పంపేసిన తర్వాత కుటుంబంలో కూర్చుని అందరికీ ఒకటే చెప్పారు, చూడు ఇప్పుడు చెప్పినది మీరే విన్నారు కదా, ఇంతవరకు కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళము, మనం అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆ యొక్క చర్చికి వెళ్ళే వాళ్ళము కదా, ప్రార్థన చేసే వాళ్ళము కదా, చూడు అలా చేస్తున్న దాన్ని బట్టి వారు ఏం చెప్తున్నారో చూడు, మన ఇల్లు నశించిపోతుందంట, అంతమైపోతుందంట, ఇంకా మనకు వద్దు, ఏదో జరిగింది ఎట్లో జరిగిపోయింది, చనిపోతున్నాను, బ్రతికావు, చాలు ఇది మనకి ఇంకా అని చెప్పి చెప్పారు ప్రేమన దేవుని బిడలరా. అలా చెప్పినప్పుడు నేను ఆలోచించాను, ఎందుకు ఇలా అంటున్నారు వీరు, ఎంత నమ్మకస్తులు, ఎంత ప్రార్థన, ఎంత ఇష్టము దేవుడు అంటే, ఇంతవరకు మనకు దేవుని గురించి తెలియకపోయింది, ఇప్పుడు తెలుసుకున్నాము ఎలాంటి పరిస్థితులు ఎలా జరిగిందని చెప్పి చాలా వేదన పడుతున్నా, చాలా బాధపడుతున్నా అలా చెప్పారు. కొన్ని రోజులు 1-2 సార్లు చెప్పారు, వినలేదు. అలా చివరికి చాలా భయంకరమైన కరుపులతో చెప్పారు, ఇంతవరకు మేమే కదా తీసుకెళ్ళాము చర్చికి, మేమే కదా ఇలా చేయమని చెప్పాము, మేము చెప్పినప్పుడు చేశారు, ఇప్పుడు మీరు చేయకూడదని చెప్తున్నాము కదా, ఇంకా అక్కడికి వెళ్ళకూడదని చెప్తున్నాము కదా అని చెప్పి చెప్పారు. అలా చెప్పినప్పుడు నేను చెప్పాను, అమ్మా నన్ను చనిపోతుంటే బ్రతికించాడు కదా దేవుడు, ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు మనం ఎలా వింటామని చెప్తే, ఏం నువ్వు అంత పెద్దదాని అయిపోయావా, నేను చెప్పితే వినకుండా మాట్లాడి అంత పెద్దదాని అయిపోయావా నువ్వు అని చెప్పి కోపంతో మాట్లాడింది. నేను సైలెంట్గా అయిపోయాను, వారు చెప్పినా నేను వినకుండా ఆ యొక్క ఇంట్లో ఉన్న దేవుని పుస్తకాలన్నీ తీసుకెళ్లి పడేశారు ప్రేమన దేవుని బిడలరా. బైబిల్ అన్ని కూడా తీసి పడేసినప్పుడు నేను అక్కడే చేశాను, ఆ యొక్క బైబిల్ తీసుకొని హృదయం మీద హత్తుకొని తీసుకుని వచ్చి ఆ యొక్క కాలేజ్ బ్యాగ్ను ప్రేమన దేవుని బిడలరా, అదా ఎంతో వేదన అది. నేను అన్న తర్వాత రాత్రిలో అందరూ పడుకున్న తర్వాత చదువుకుని ప్రార్థించుకునే అది 1-2 రోజులు నా తండ్రి చూశారు. తండ్రి చూసిన తర్వాత నన్ను కొట్టారు, చాలా విధాలుగా మాట్లాడారు, చాలా వేదన పెట్టారు. ఇంకా ఇక కాలేజీకి వెళ్తూ వస్తూ ఉండేటప్పుడు గ్రామస్తులు ఎంతో హేళనకరంగా మాట్లాడటం, ఎన్నో విధాలుగా దూషించటము, హల్లెలూయా అని చెప్పి ఎన్నో విధాలుగా దూషించటం జరిగింది. ఆయనను కూడా ఒక్కటే అనుకున్నాను, ఇది నన్ను కాదు, నా దేవుణ్ణి ఇది మాట్లాడుతున్నది అని చెప్పి అనుకున్నాను. నేను ఒక దేవుని వాక్యంలో చదివాను కదా, తండ్రి వీరేమి చేయించున్నారు వేరేరుగా కనుక వీరిని క్షమించుడన్నాను ప్రభా, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు ప్రభా, వీరిని క్షమించు ప్రభా అని చెప్పి మనసులో ప్రార్థించుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ప్రేమన దేవుని బిడలరా. అలాంటి పరిస్థితుల్లో రోజు రోజుకి వారు చెప్పేది నేను వినటం లేదు, ఇంకా నా కూడా పుట్టిన అందరూ కూడా, నా తోబుట్టిన వాళ్ళందరూ కూడా విన్నారు, నా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా చేస్తుంటున్నారు, నాకైతే ఇంకా అలా చేయటానికి ఇష్టం లేదు, ఎందుకంటే చనిపోతున్నా, నన్ను దేవుడు బ్రతికించాడు, దేవుని ప్రేమను నేను రుజు చూశాను కాబట్టి ఇంకా మరలా నేను వెనక్కి వెళ్ళిపోయాను, ఏదైతే పడివేశారో అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇది చేయి అది చేయని చెప్తున్నారు, ఈ పూజలు చేయి ఆ పూజలు చేయని చెప్తున్నారు, నేను చేయలేకపోయాను, వాటి అన్నింటినీ కూడా నేను తిరస్కరిస్తున్నాను. ఇంకా అలా చేస్తుంటే చాలా భయంకరమైన కోపం వచ్చింది నా తల్లిదండ్రులకు, నా మీద ఎంత చెప్పినా వినటం లేదని చెప్పి చాలా భయంకరంగా అరిచారు, చాలా దూషించారు, మాట్లాడారు, తిట్టారు, అన్ని కూడా చేస్తుంటున్నారు. నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థించేదాన్ని. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా అలా జరిగిన తర్వాత ఇంకా ఉపవాసం ఉండటానికి వీలు లేదని చెప్పి కూడా చాలా తిట్టారు. అయినను కూడా దేవునికి సమర్పించుకున్న అన్ని కూడా దేవునికి అర్పించుకున్నాను. దేవునికి అన్ని కూడా చెప్పుకుంటూ బాధ వేదన అంతటిని కూడా దేవునితో మాట్లాడుకుంటూ ఆ యొక్క క్యారీ తీసుకెళ్ళకపోతే ఇంకా ఉపవాసం ఉంటుందని చెప్పి కొడతారు. అలాంటి పరిస్థితులు క్యారీ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేసి మధ్యాహ్నం ఆ యొక్క ఖాళీ సమయంలో కాలేజ్ పై భాగంలో వెళ్ళి ప్రార్థించుకునేదాన్ని, అలా దేవుని స్తుతించుకునేదాన్ని. ప్రేమన దేవుని బిడలారా, ఇలా ఉంటున్నప్పుడు ఇంకా నా చదువు అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఇంకింట్లో ఉంటున్నాను, అలానే శుక్రవారం ఉపవాసం ఉండి ఎవరికి తెలియకుండా నేను ఇంట్లో ప్రార్థించుకుంటున్నాను. అందరూ కూడా రోజు శుక్రవారము ఆ యొక్క టెంపుల్కి వెళ్ళి ఉంటున్నారు, గుడికి వెళ్ళి ఉంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెళ్ళి ఉంటున్నారు. నేను ఇంట్లో ఉంటున్నాను, వచ్చేసరికి నేను ప్రార్థించుకుంటూ ఉన్నాను. ప్రార్థించుకుంటే అంటే అందరు ఒక్కసారిగా మధ్యాహ్నం వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూడా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఎలా గుమిగూడతారో అలా వచ్చి అందరూ కూడా నన్ను గుమిగూడారు. ఏంటి ఇలా వచ్చారని చెప్తే వారు అంటున్నారు, నీ గురించి వచ్చి ఉంటున్నాము, ఈరోజు నా కుటుంబం నశించిపోతుంది, ఈరోజు నా కుటుంబం శాపంలోకి వెళ్ళిపోతుంది, కోపంలోకి వెళ్ళిపోతుంది, ఈరోజు మేము ఒక గుడికి వెళ్ళి వస్తున్నాము, ఆ గుడి దగ్గర కూడా ఇదే చెప్తున్నారు అంటున్నారు. ఏం చెప్తున్నారంటే, నీ కుటుంబంలో అందరూ కూడా ఒక మార్గంలో ఉంటే ఒకరు మాత్రం ప్రత్యేకమైన మార్గంలో వెళ్తున్నారు, ఆ ఒకరి వల్ల నీ కుటుంబానికి శాపం వస్తుంది, ఆ ఒకరి వల్ల నీ కుటుంబం ఇంకా అంతమైపోతుంది, ఆ ఒకరి వల్ల నీ కుటుంబంలో అసమాధానం ఉంటుంది, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కుటుంబంలో అందరూ ఒకే విధంగా ఉంటే కదా కుటుంబంలో ఏదైనా జరుగుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉంటే ఏమి జరుగుతుంది అని చెప్పి నా తల్లిదండ్రులు వచ్చి అంతోబుట్టువులు అందరూ వచ్చి నన్ను ఏదో తప్పు చేసిన రీతిగా వచ్చి మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా మాట్లాడుతుండేటప్పుడు నేనేం తప్పు చేశానమ్మా, నేను ఒక సినిమాకి వెళ్ళానా, షికారికి వెళ్ళానా, నేను ఏం చేశాను? అంతవరకు కూడా నా తల్లిదండ్రులు నేను ఎదిరించింది లేదండి, మాట్లాడింది లేదు. అంతవరకు మాట్లాడాలంటే భయం నాకు, అలాంటి పరిస్థితుల్లో నేను మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడకపోతే కుదరదని చెప్పి మాట్లాడాను. మాట్లాడి అంటున్నాను, ఏం తప్పు చేశానమ్మా నేను అని చెప్పి అడుగుతుండేటప్పుడు వారు అంటున్నారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు చర్చికి వెళ్ళటమే ఒక పెద్ద తప్పు చేస్తున్నావు, నీ వల్ల నా కుటుంబానికి శాపం వస్తుంది, నీ వల్ల నా కుటుంబం ఇలా అయిపోతున్నది, నీ వలన నా కుటుంబంలో ఎంతో వేదన, ఎంతో బాధ అని చెప్పి అంటున్నారు. ప్రేమైన దేవుని బిడలరా, అలా అంటున్నప్పుడు నేను అంటున్నాను, నేను చేసిన తప్పు ఏంటి, దేవుని సన్నిధికి వెళ్ళాను, నన్ను దేవుడు బ్రతికించాడు కదా, దేవుని ప్రేమ నేను రుచి చూశాను కదా అని చెప్పి అంటున్నప్పుడు వారు అంటున్నారు, మేము చెప్పాము అప్పుడు వెళ్ళావు, ఇప్పుడు మేము చెప్పటం లేదు కాబట్టి ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు మారటం లేదు, నువ్వు ఇంకా ఇలా చేస్తే నువ్వు బాగుండదు అని చెప్పారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ఒక్కటే చెప్పాను, మీరు ఏమైనా చేయండి కానీ నేను వెనక్కి అంటూ నేను రాను, ఎందుకంటే నా దేవుని ప్రేమ నేను చూశాను, ఆ యొక్క రుచి నేను చూశాను కాబట్టి నేను ఇంకా మళ్ళా వెనక్కి రాను అని చెప్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా చెప్తుండేటప్పుడు వారు అంటున్నారు, లేదు ఇంకా నుండి నువ్వు అలా చేయటానికి లేదు, ఎందుకంటే అలా చేసినప్పుడు నా కుటుంబానికి ఎలాంటి శాపం వస్తుందని నాకు తెలిసి ఉంటున్నది కాబట్టి ఇంకా అలా చేయటానికి వీలు లేదంటున్నారు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఏమైనా చేయండి దాన్ని కానీ నేను ఇంకా దేవుని స్తుతించటం మానను, దేవుని సన్నిధికి వెళ్ళటం మానను అని చెప్పి నేను చెప్తుండేటప్పుడు వారు అంటున్నారు, వినాలి కానీ నువ్వు చెప్పినట్లు ఇంకా మేము వినటానికి కుదరదు అని చెప్పి అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఎన్ని చెప్పినా కూడా నేను ఇంకా దేవుని విడిచిపెట్టను, ఇంకెన్ని చెప్పినా కూడా నేను దేవుని మానను, ఎందుకంటే ఇంతవరకు మీరు చెప్పారు నేను విన్నాను, ఎందుకంటే మీరు ఇంతగా నన్ను వేధిస్తారనుకోలేదు కానీ ఇంతగా మీరు వేధిస్తున్నారు కదా, ఇంక నేను వినను అని చెప్పినప్పుడు వారు అంటున్నారు, మేము ఇంకా ఒక్కటే నీకు చెప్తున్నాము, నువ్వు దేవుని విడిచిపెట్టి ఇంకా చర్చికి వెళ్ళటం మానివేసి మేము చెప్పినట్లు వినటం వినితే కుటుంబంలో ఉండు, లేకపోతే నీ వల్ల కుటుంబానికి ఎంతో నాశనము, ఎంతో శాపం వస్తుంది కాబట్టి నువ్వు ఇంట్లో ఉండటానికి కూడా వీలు లేదని చెప్తున్నారు. ప్రేమైన దేవుని బిడలరా, అలా చెప్పినప్పుడు అమ్మ ఎందుకు ఇంత మాట అంటున్నారు, నేనేం తప్పు చేశాను అని చెప్పి నేను అడిగినప్పుడు వారు అంటున్నారు, ఇంకా తప్పు కాదు, ఇంక మేము చెప్పినట్లు వినటం లేదు కాబట్టి ఇంకింట్లో ఉండటానికి వీలు లేదు అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా అన్నప్పుడు నేను అన్నాను, ఒక ఆడబిడ్డను కదా ఎక్కడికి వెళ్ళగలను, ఒక అమ్మాయిగా ఉండి ఇంట్లో ఉండటానికి కూడా వీలు లేదంటున్నారు, ఏదో పెద్ద తప్పు చేసినట్టు
అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు లేదు ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి అన్నారు. ఆ రోజు శుక్రవారం ఈరోజు అంతా కూడా నువ్వు ఆలోచించుకుని మాకు చెప్పు అని అంటున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆలోచించుకొని చెప్పు అన్నప్పుడు ఆలోచన అంతా నాకు ఒక్కటే, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టడం అంటూ ఉండదు అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నాను. ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఆ రోజంతా టైం ఇచ్చారు, మరుసటి రోజు వచ్చి నన్ను అడుగుతున్నారు, అడిగి ఏం మనసు మార్చుకున్నావా అని చెప్పి అడుగుతున్నారు. ఏం మనసు మార్చుకోమంటారు నన్ను, నేను దేవుణ్ణి పట్టుకున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నా జీవితంలో ఎన్నో చేస్తాడు, అవన్నీ మీకు తెలుసు, మీరందరూ కూడా చూస్తారు. అలా ఉండేటప్పుడు ఎలా విడిచిపెట్టమంటారు, నేను రాత్రి ఏం చెప్పాను అదే చెప్తున్నా ఇప్పుడు కూడా, నేను ప్రాణమైన పోని నన్ను మీరు చంపేసినా పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి అంటూ విడిచిపెట్టడం ఉండదు, మళ్ళీ వెనక్కి రావటం అంటూ ఉండదు అని చెప్పి నేను చెప్తున్నాను. అలా చెప్తుండేటప్పుడు ఇంకా నువ్వు మనసు మార్చుకోలేదా అని చెప్పి అన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా అన్నప్పుడు నేను ఒకటి చెప్పాను, ఇంకా మనసు మార్చుకోవటానికి ఏమీ లేదు, నేను ఏమి తప్పు చేయటం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళటమే ఒక తప్పు అంటున్నారు మీరు, అది తప్పు కాదు, నేను నిజమైన దేవుణ్ణి పట్టుకున్నాను, నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నా జీవితంలో ఎన్నో చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో ప్రేమ నేను చూశాను కాబట్టి నేను విడిచిపెట్టాను అంటున్నాను. ఇంకా ఆ రోజంతా కూడా టైం ఇచ్చారు, ఇంకా నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు. ఇంకా ఆదివారం వచ్చింది, ఆదివారం అయితే నేను చర్చికి వెళ్తానని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇప్పటికైనా మనసు మార్చుకున్నావా అని అడిగారు. నేను ఇప్పటికీ మార్చుకోనమ్మా, ఎందుకంటే నా ప్రాణమైన తీసేయండి, నేను దేవుని సన్నిధికి వెళ్ళటం మాత్రం ఆపను, దేవుని నమ్ముకున్నాను, మళ్ళీ వెనక్కి రాను అని చెప్పినప్పుడు ఇంకా నీకేదో పిచ్చి పట్టింది అని చెప్పి మాంత్రికుని తీసుకొచ్చారు. మాంత్రికుని తీసుకొచ్చి పాపకి ఏమైపోయింది అని చెప్పి మంత్రాలు చేయించారు, ఏదేదో చేయించారు. అయినప్పటికీ కూడా నేను అతనికి ఒకటే చెప్పాను, నా పరిస్థితి వేరు, నువ్వేం చేయదు వెళ్ళిపో అని అతనికి చెప్పినప్పుడు, అమ్మ నీ కుమార్తె ఇలా అంటున్నది అని చెప్పినప్పుడు ఆ పాపకేమో పిచ్చి పట్టేసింది, ఎంత చెప్పినా వినటం లేదు, తన చెప్పేది కరెక్ట్ అంటుంది అని చెప్పి అన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా అన్నప్పుడు ఆదివారం ఇంకా ఆలయానికి వెళ్ళలేదు కదా, సేవకులు వచ్చారు, ఏంటమ్మా ఆలయానికి రాలేదని అడుగుతున్నారు. నేను జరిగినవన్నీ చెప్పాను, ఇలా జరిగింది పాస్టర్ గారు అన్నప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు నా తల్లిని అడిగాడు. అడిగినప్పుడు నా తల్లి అంటున్నది, నేను ఇంకా చర్చికి పంపను, ఏమి పంపను, మీరు కూడా నా కుటుంబానికి రావద్దండి, ఎందుకంటే మేము ఇంకెవరు కూడా రాము అని చెప్తున్నారు ప్రేమని దేవుని బిడ్డలారా. ఇంకా సేవకులు ఏమి మాట్లాడలేదు కానీ దేవుని యొక్క ఆ ప్రేమ చూపున నాకు కొంచెం ఆదరణ మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మరలా వచ్చారు నా తల్లిదండ్రులు నా దగ్గరికి, కుటుంబీకులు అందరూ వచ్చి ఎంత చెప్పినను మారటం లేదు, ఎన్ని చెప్పినను వినటం లేదు అని చెప్పి భయంకరంగా చాలా వేధించారు ప్రేమన దేవుని బిడ్డలారా. వేధించి నన్ను అడుగుతున్నారు, చివరిగా అడుగుతున్నాము నువ్వు మేము చెప్పినట్టు వింటావా లేదా అంటున్నారు. ఇంకా మీరేమి చెప్పినా కూడా నేను వినను, నేను తప్పు చేస్తున్నానో కరెక్ట్ చేస్తున్నాను దేవుడికి తెలుసు, కానీ నేనైతే ఒక సినిమాకి వెళ్ళలేదు, ఒక షికారుకి వెళ్ళలేదు మీరు తప్పు అనటానికి, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని స్తుతిస్తున్న, దేవుని ఆరాధిస్తున్నా, అదే మీరు తప్పుగా అంటున్నారు కాబట్టి నా ప్రాణమైన తీసేయండి కానీ ఇంకా నేను మాత్రం ఇది విడిచిపెట్టను అని చెప్పి నేను అన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా అన్నప్పుడు వారు ఒక్కటే ఇంకా చివరిగా చెప్పేశారు, నువ్వు ఇంకా నీ ఇష్టంగా చేసినట్లయితే మేము చెప్పినట్టు వినకపోతే ఇంట్లో ఉండటానికి వీలు లేదని చెప్పేశారు. చివరిగా ఇదే నా లాస్ట్ ఉంటే ఇదే, ఇంకా నీకు ఏ విధంగా కూడా మేము చెప్పినా నువ్వు మారలేదు కాబట్టి నీ వల్ల కుటుంబానికి శాపం జరగటం, కుటుంబానికి అసమాధానం ఉండటం, కుటుంబంలో ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు జరగటం మాకు ఇష్టం లేదు కాబట్టి నీ ఒక్కదాని వల్ల మేమందరము కూడా బాధపడుతున్నాం కదా, కాబట్టి నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా అన్నప్పుడు ఇంకొకటి నేను చెప్పాను, అయినా పర్వాలేదు నా దేవుడే నాకు కావాలి అని చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డలారా. అలా చెప్పినప్పుడు వారు ఒక్కటే చెప్పారు, అయితే నువ్వు ఇంట్లో ఉండటానికి వీలులేదు, అంతవరకు కూడా నేను ఎక్కడికి వెళ్ళి నాకు అలవాట్లేదండి, అంతవరకు కూడా ఒక్కదాన్ని నేను ఎక్కడికి కూడా వెళ్ళను, బయట ఏమి కూడా నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోమని చెప్పారు ప్రేమన దేవుని బిడ్డలారా. వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఇంకా కుటుంబం నుంచి 200 మాత్రమే ఉంటున్నది నా దగ్గర డబ్బులు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలో ఆలోచించలేదు, ఏం చేయాలో ఆలోచించలేదు. ప్రేమైన దేవుని బిడ్డల, ఇలా వెళ్ళిపోమని చెప్పారు కదా అని చెప్పి, అయ్యో దేవుని పట్టుకోలే, దేవుని పట్టుకున్నందుకే కదా ఇలాంటి కష్టాలు మనకొని చెప్పి నేను ఏమి కూడా ఆలోచించలేదండి. ఒక్కటే దేవుడు కావాలి నాకు, దేవుని ప్రేమ కావాలి అని ఒక్కటే ఆలోచించాను, అదొక్కటే మనసులో పెట్టుకున్నాను, అదొక్కటే నా యొక్క నిర్ణయం. కాబట్టి అప్పుడు దేవుడు నేను నిజంగా ఎంతో బాధ ఎంతో వేదనలో ఉంటున్నాను. దేవుడు మాట్లాడాడు తన మాట చేత, పర్వతములు తొలగిపోయినా మెట్టలు గతి తప్పిన నా కృప నిన్ను విడిచిపోదని నాతో మాట్లాడాడు. దేవుడు వాగ్దానం చేశాడు. అంతే కుటుంబంలో నుంచి బయట వచ్చాను. బయట వచ్చేటప్పుడు ఒక్కటే చెప్పాను నా తల్లిదండ్రులతో, నేను నా యొక్క కుటుంబీకులతో ఒక్కటే చెప్పాను, అమ్మా ఈరోజు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోతున్నాను, కానీ నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు గొప్పవాడని నిరూపించుకుని ఈ కుటుంబంలోనికి నేను అడుగు పెడతాను అని చెప్పి బయట వచ్చేసాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ బయట వచ్చేసాను. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాంటి పరిస్థితి నాది. కానీ ఎలాంటి పరిస్థితి అంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే బంధువుల దగ్గరికి వెళ్తే ఇలాంటి పరిస్థితిలో వచ్చేసింది అని చెప్తారు. వారు కూడా దూషించవచ్చు, వారు కూడా వ్యతిరేకించవచ్చు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా జరిగిందని దేవుని బిడ్డలకు చెప్పాను. దేవుని బిడ్డలకు సేవకులకు చెప్పినప్పుడు దేవుని బిడ్డల సహాయం తో బెంగళూరు పట్టణానికి వెళ్ళాను. బెంగళూరు పట్టణానికి వెళ్ళే అప్పటికే నేను ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటున్నాను. ఆ బెంగళూరు పట్టణానికి వెళ్ళాను. ప్రేమన దేవుని బిడలరా, ఒక అమ్మాయిని కదా ఇలా వెళ్ళిపోయింది, ఏంటో పరిస్థితి అని ఎవరు కూడా వెతకలేదండి, ఎవరు కూడా అడగలేదు. కానీ నేను వెళ్ళిపోయాను. ఒక్కటే నా దేవుడు గొప్పవాడు, నా కుటుంబీకులందరూ నమ్మాలి, ఇదొక్కటే నా మనసులో ఉంటున్నది. ఆ యొక్క బెంగళూరు పట్టణానికి వెళ్ళాను. వెళ్ళి కొన్ని చోట్ల జాబ్ కోసం సర్చ్ చేశాను. వారం రోజులు పట్టింది జాబ్ కోసం సర్చ్ చేశాను. ఎక్కడ కూడా జాబ్ ఇవ్వటం లేదు, ఎక్కడ పని ఇవ్వటం లేదు. ఎంతో బాధ, ఎంతో వేదన అయినప్పటికీ దేవుడు ఒకటే వాగ్దానముల చేత మాట్లాడుతున్నాడు, బలపరుస్తుంటున్నాడు. ఆ యొక్క బెంగళూరు పట్టణంలో వారం రోజులు వెతకి వెతకి దేవుని బిడ్డల సహకారంతో ఒక చిన్న కంపెనీలో నాకు జాబ్ దొరికింది. ఆ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేసుకుంటూ ఉండేటప్పుడు నా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం అడగలేదు, ఏం చేస్తున్నావు అంటే నేను ఇక్కడ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, జాబ్ జాయిన్ అయినా అని చెప్తుంటే, సరేలే ఇప్పటికైనా మనసు మార్చుకున్నావా, ఎన్ని కష్టాలు పడుతున్నావు కదా, నీ దేవుడు నీకేం చేశాడో ఇప్పటికైనా మనసు మార్చుకున్నావా అని అడుగుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా అడుగుతుండేటప్పుడు అమ్మ ఒక్కటే చెప్పాను. ఆ రోజు నేనేం చెప్పానో ఈ రోజు కూడా అదే చెప్తున్నాను, నా ప్రాణం పోయిన నా దేవుని నేను విడిచిపెట్టను అని చెప్పి, నా దేవుడు గొప్పవాడని నిరూపించుకుని మీ దగ్గరికి వస్తాను, ఉండండి అని చెప్పి అప్పుడు కూడా ఒక్కటే చెప్పాను. నువ్వెంత చెప్పినా కూడా మారవు, నువ్వెన్ని చెప్పినా కూడా మారవు, నీకెవరో ఏదో చేసేసారు, నీకేదో అయిపోయింది అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలక, మీరు ఏమైనా అనుకోండి పర్వాలేదు అని చెప్పాను. అలా కొన్ని రోజులు అక్కడ పని చేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంకా తల్లికి బాగలేదంటే ఎవరైనా కూడా ఆగరండి, నా తల్లికి బాగలేదు, అనారోగ్యం వచ్చేసింది, అర్జెంటుగా రావాలి అని చెప్పి నాకు ఫోన్ చేశారు. అలా చెప్పినప్పుడు నేను ఇంకా తల్లి ఎంత బాధ పెట్టినా ఎంత వేధించినా కూడా తల్లే కదా, ఆ తల్లి ప్రేమ వేరు కదా, ఇంటికి వచ్చాను. తల్లికి బాగలేదని చెప్పి ఆగలేక ఇంటికి వచ్చాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు అందరూ బాగున్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. ఎందుకు నాకు ఇలా చెప్పారు, ఎందుకు రమ్మన్నారు అని చెప్పినప్పుడు అని నేను అడిగాను. అడిగితే అంటున్నారు, నీకు ఆ విధంగా ఈ విషయము చెప్తే నువ్వు రావు కదా, అందుకే ఇలా బాగలేదని చెప్తే వస్తావు, కాబట్టి బాగలేదని చెప్పాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది, ఎందుకు పిలిచారు అంటే, రేపు ఉదయాన మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తే నీ కష్టాలు పోతాయి, నీకేం జరిగిందో కూడా అన్నీ తెలిసిపోతుంది, నీ భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుంది, నీ కథం ఏంటో కూడా నీకు తెలిసిపోతుంది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అని నేను అడిగాను. రేపు ఉదయాన మనం ఒక వెహికల్ మాట్లాడాము, ఆ వెహికల్లో మనము కాణిపాకం వెళ్తున్నాము, తిరుమలకు వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని ఏం జరిగిందో ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయంట, అక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పారు. అమ్మా నేను ఒక్కటే చెప్పాను కదా, మళ్ళీ నా ప్రాణం అంటూ ఉంటే, నేను బ్రతికి ఉండటం అంటూ ఉంటే నేను వెనక్కి మాత్రం రాను, నా దేవుడే నాకు గొప్పవాడు, నా దేవుడు నాకు చాలని చెప్పాను కదా, మరలా ఎందుకు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, మరలా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వారు అంటున్నారు ఎన్ని చెప్పినా నువ్వు మారలేదు కదా, ఈ ప్రయత్నం ఒక్కసారి మా కోసం చేసి చూడు, నీ జీవితంలో మళ్ళా జరిగే మేలులు చూడు, నీ జీవితంలో మళ్ళా జరిగే అద్భుతాలు చూడు అని చెప్పినప్పుడు నేను చెప్పాను మీరు ఎన్ని చెప్పినా కూడా నేను మరలా వెనక్కి రాను అని చెప్పి మరలా వెళ్ళిపోవటం జరిగింది. ప్రేమన్న దేవుని బిడలారా, వెళ్ళిపోయిన తర్వాత మరలా కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. అలా నేను దేవుని సన్నిధి అక్కడ దేవుని సన్నిధికి వెళ్తూ అలా దేవునిలో బలపడుతూ ఉంటున్నాను. ఆయన ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరలా దేనికి పిలుస్తారు అని నాకు భయము, కానీ వారు చెప్పారు ఒక లెటర్ వచ్చి ఉంటున్నది ఇంటికి. అది ఏం లెటరో మాకైతే తెలియదు, కానీ ఆ లెటర్ వచ్చి చూడు అని చెప్పారు. నేను అక్కడ ఇంకా నేను వెళ్ళలేను కదా, నేను ఒక్కసారి చెప్పి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అక్కడ దేవుని బిడ్డలకు చెప్పాను, ఆ లెటర్ ఏంటో చూసి చెప్పగలరా నాకు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తారు. ప్రేమన దేవుని బిడ్డలారా, వెళ్ళి చూసిన తర్వాత వారు చెప్పారు దేవుడు అద్భుతం చేశాడు, నీ జీవితాన్ని మార్చుతున్నాడు, దేవుడు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అంతటిని కూడా సంతోషంగా మార్చుతున్నాడు అని చెప్పారు. ఏంటది అని చెప్పి నేను అడిగినప్పుడు వారు చెప్తున్నారు నీకు జాబ్ వచ్చింది అని చెప్పారు. జాబ్ వచ్చింది అన్నప్పుడు నేను నమ్మలేకపోయాను ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన కొన్ని సంవత్సరాలు అయిపోయింటున్నది, దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింటున్నది. అలా అయిపోయినప్పుడు దేవుడు నా యొక్క సమాధానం వస్తుంది, జాబ్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. నిజమా అని చెప్పినప్పుడు నిజమే, నీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. అవన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కున్నాను. డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఆ యొక్క మెడికల్ టెస్ట్ అవన్నీ కూడా ఎప్పుడు ఏమైనా అన్ని కనుక్కొని మరలా నాకు జాబ్ వచ్చేసింది కదా, ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడున్నాను అదే స్థలం నుండి మెడికల్ ఎగ్జామ్కి అన్నిటికీ కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత పోస్టింగ్ ఇచ్చారు, జాయిన్ అయ్యాను. అయిన తర్వాత నా కుటుంబానికి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు చెప్పాను నా దేవుడు గొప్పవాడని, ఇప్పుడైనా మీరు ఒప్పుకుంటారా అని అడిగాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా అడిగినప్పుడు నా ఏం చేశారంటే వారు ఎవరు కూడా ఏమి మాట్లాడలేకపోయారు, ఎవరు కూడా ఏమి మాట్లాడలేక అందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి అంగీకరించినట్టే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు గొప్పవాడని నిరూపించుకున్నారు, నా దేవుడు గొప్పవాడని ఇప్పటికైనా నమ్ముతారా అన్నప్పుడు ఎవరు కూడా మౌనంగా ఉంటున్నారు, ఎవరు మాట్లాడలేకపోయారు, అందరూ కూడా విశ్వాసం ఉంచారు. అప్పటి నుంచి నన్ను ఇంకా దేవుళ్ళు ఎదగటం ఇంకా ఎవరు కూడా ఆపలేకపోయారు, ఇంకెవరు కూడా అడ్డు చెప్పలేకపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా ఆ యొక్క జాబ్ చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఇంక వివాహ వయసు వచ్చింటున్నది కదా, బిడ్డకు వివాహం చేయాలి కదా అని చెప్పి వివాహానికి అంటున్నారు. మేము చెప్పినట్టు నువ్వు చేయాలి, ఇన్ని రోజులు చెప్పినది మేము చేశాము, కానీ వివాహం విషయంలో మాత్రము మరి మన యొక్క బంధువులు అందరూ కూడా ఇలా ఉంటున్నారు కాబట్టి వివాహము మేము చెప్పినట్టు చేసుకోవాలి అని అడిగారు. అడిగినప్పుడు ఎలా చేసుకోవాలంటే ఎందు వివాహం చేసుకోవాలి అని చెప్పారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా అన్నప్పుడు నేను అన్నాను ఎందు వివాహం నేను చేసుకున్నామ్మా, ఎందుకంటే ఇంతవరకు కూడా నేను దేవుళ్ళు బ్రతికాను, దేవుళ్ళు ఉంటున్నాను, మరలా నన్ను ఒక ఆ యొక్క హిందూ కుటుంబంలో తీసుకెళ్ళి నేను బాధపడటం నీకు ఇష్టం అని అడిగాను. అడిగినప్పుడు లేదు, మన బంధువులు ఎవరు కూడా రారు, నువ్వు నమ్ముకున్న దేవుని పట్ల నువ్వు ఆ వివాహం చేసుకుంటే ఎవరు కూడా రారు అని చెప్పారు ప్రేమన దేవుని బిడలారా. అలా చెప్పినప్పుడు నేను అన్నాను ఇంకా నాకు వివాహం వద్దు, ఏమొద్దు, నేను ఎలా ఉండిపోతాను అని చెప్పి నేను నిర్ణయించుకుని ఇంకా వివాహం వద్దనుకుని అలా ఉంటున్నాను. ఇంకా అందరూ అడుగుతున్నారు ఏం నీ కుమార్తెకు వివాహం చేయవా అని చెప్పి అందరూ అడుగుతుంటే ఎంతో బాధ అనిపిస్తుంది తల్లికి. అడుగుతున్నప్పుడు అందరూ కూడా మరలా పిలిచి అడిగారు, ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారు, ఒక ఫారిన్ సంబంధం తీసుకొచ్చారు, అంత మాత్రమే కాదు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు, మంచి మంచి ఎంప్లాయీస్ తీసుకొచ్చారు, సంబంధాలు తీసుకొచ్చారు, చూడు ఏదో చేసుకుంటే నువ్వు లైఫ్ సెటిల్ అయిపోతుంది, హ్యాపీగా ఉంటావు అని చెప్పి అంటున్నారు. నేను అంటున్నాను నాకు ఆ డబ్బు ఆస్తులు అంతస్తులు వద్దమ్మా, నాకు దేవుని నమ్ముకున్న కుటుంబం ఏం లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుని నమ్ముకున్న కుటుంబము నాకు కావాలి, అలాంటి వారితో నా వివాహం జరిగించావా అని చెప్పి అడిగినప్పుడు వారు ఒప్పుకోలేదండి, ఒప్పుకున్నప్పుడు ఇంకా నాకు పెళ్ళే వద్దులే, ఎందుకు ఇంకా పెళ్ళి, నేను ఇంకా ఆ వివాహం చేసుకుని వెళ్ళి నేను బాధపడటం కంటే అలానే ఉండటం మంచిది కదా అని చెప్పి నేను చెప్పేశాను. అలా చెప్పినప్పుడు కొన్ని రోజులు చూసిన తర్వాత ప్రేమన దేవుని బిడ్డలారా నా బంధువుల దగ్గరికి తీసుకెళ్ళింది. మేము ఎవరైతే చెప్తే వింటామో వారి దగ్గరికి తీసుకెళ్లారు, వారి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు అంటున్నారు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడిగారు. లేదు అలాంటిది ఏమీ లేదు అంటే ఇంకెందుకు వివాహం వద్దు అంటున్నావు అని అడిగారు. నేను ఒక్కటే చెప్పాను దేవుని వివాహం నాకు కావాలి, ఆ యొక్క క్రైస్తవ మ్యారేజ్ నాకు కావాలి అని అడిగినప్పుడు అదొక్కటైనా ఇంకేమైనా ఉందా అని అడిగారు. లేదు అదొక్కదాని కోసమే నేను వద్దంటున్నాను, ఇలా ఒప్పుకోరు కాబట్టి అని అన్నప్పుడు ఒక వారం రోజులు నీకు సమయం ఇస్తున్నాము, ఎన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ బుద్ధి లేక నీకు చేస్తారు, ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇంతవరకు వచ్చేసేటట్టు చేశారు, ఇక ఒక వారం రోజులు నీకు సమయం ఇస్తుంటున్నాను, ఆ వారం రోజులు నీ మనసు మార్చుకుని మేము చెప్పినట్టు మేము చెప్పిన వివాహానికి నువ్వు అంగీకరించాల్సిందే అని చెప్పి వార్నింగ్ లాగా ఇచ్చారు. ప్రేమన దేవుని బిడ్డలారా, లేదు నేను క్రైస్తవ వివాహం చేసుకుంటాను, ఎందుకంటే నేను దేవునిలో ఉండి ఒక దేవుని నమ్మని బిడ్డను చేసుకుంటే నేను చాలా బాధపడతాను, నేను బాధపడటం మీకు ఇష్టమా అంటే ఇంకా బాధ ఉండదు, ఏముండదు, మేము చెప్తున్నాం కదా సంతోషంగా ఉంటాము, మేమందరము కూడా వస్తాము, మేమందరము కలిసి సంతోషంగా చేస్తాము అని చెప్పినప్పుడు నేను చెప్పాను, మీరు అందరూ రావచ్చు, అందరూ కలిసి చేయొచ్చు, కానీ సంతోషంగా ఉండటం నేను అవునా కాదని మీకు తెలియదు కదా అని చెప్పినప్పుడు ఇంకా నువ్వేమి చెప్పదు, నువ్వు నేర్చుకున్న మాటలేమి చెప్పద్దు అని చెప్పి ఒక వారం రోజులు ఆలోచించుకుని నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు అన్నారు. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ఆలోచించుకున్నాను వారం రోజులు, దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నాను, దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, గోజాడుకుంటున్నా, ప్రభువా వారి మనసు మార్చు ప్రభువా అని దేవుని సన్నిధిని పట్టుకున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని పట్టుకుని ఫోన్ చేశాను. నా ఫోన్ వచ్చిన తర్వాత నేను మారినాను అనుకున్నారు, కానీ ఒక్కటే చెప్పాను, నేను వివాహం అంటూ చేసుకుంటే క్రైస్తవ వివాహం చేసుకుంటాను, నేను దేవునిలోనే ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు వారు ఇంకా ఆలోచించి ఇంకెన్ని చెప్పినా ఈ పాప మారేటట్టు లేదు అని చెప్పి వారు, సరే అలాంటైతే మేమెవ్వరు కూడా రాము, ఇంకా నీ వివాహం చేసుకున్న తర్వాత నీ బ్రతుకునేది నువ్వే, ఎవరినైనా పెళ్లి చూడాలి, నువ్వే పెళ్లి చేసుకోవాలి, ఏదో మేము వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాము అని చెప్పి వారు ఆ మాట అన్నారు. సరే అలానే కానిలేని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నా, నేను మొరపెట్టుకుని దేవుని సన్నిధిలో అడిగాను, కన్నీరు ఉపవాసాలు దేవుని సన్నిధిలో చేసి. మరలా ఫోన్ చేసినప్పుడు వాళ్ళే ఫోన్ చేసి ఏం చెప్పారంటే, సరే ఎవరైనా ఉంటే విచారించు, మేము చేస్తామని చెప్పారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా చెప్పిన తర్వాత దేవుడి సన్నిధిలో నేను అడుగుతుండేటప్పుడు దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ప్రేరేపణ ఇచ్చిన రీతికి 7 శుక్రవారములు ఉపవాసం ఉండి ప్రార్థించు అని అడిగాడు దేవుడు. నేను దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన ప్రేరేపణ చొప్పున 7 వారములు ఉపవాసం ఉండటం ప్రారంభించాను. అప్పటి వరకు నాకు ఎలాంటి వివాహ సంబంధాలు క్రైస్తవులకు సంబంధించి రావటం లేదు. ఎంతో మందికి చెప్తున్నా, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటున్నా, ఇలా అన్నారు కదా అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, ఎలాంటి ఫలితం లేకపోతే దేవుని సన్నిధిలో 7 శుక్రవారములు ఉపవాసం ఉండటం ప్రారంభించాను. దేవుని సన్నిధిలో తప్పులన్నీ ఒప్పుకుంటున్నా, ఏదో తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నా. దేవుని సన్నిధిలో నేను అడుగుతూ ఉండేటప్పుడు దేవుడిచ్చిన మాట చెప్పున, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నా జీవితంలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఆ 7వ శుక్రవారానికంత దేవుడు అద్భుతమైన వివాహాన్ని నా యొక్క జీవితంలో నిశ్చయించుంటున్నాడు. దేవుని బిడ్డల చేత ఆ యొక్క సంబంధం తెలియపరచబడి దేవుని బిడ్డల చేత వివాహం అన్ని కూడా దేవుడు సిద్ధపరిచి ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే రాము అన్నారో ప్రేమైన దేవుని బిడ్డలరా, వారందరి జీవితాలలో దేవుడు కార్యం జరిగించి వారందరినీ కూడా దేవుడు మార్చి రాము వద్దు అన్న వారి నా యొక్క వివాహమును ముందుండి ఘనముగా దేవుడు చెరిగించాడు. ప్రేమైన దేవుని బిడ్డలరా, ఎక్కడ అవమానించబడ్డానో, ఎక్కడ నిందించబడ్డానో, ఎక్కడ త్రోసివేయబడ్డానో ప్రేమైన దేవుని బిడ్డలరా, అక్కడే దేవుడు ఒక ఘనతనిచ్చి నిలబెట్టుకున్నాడు, అక్కడే దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చి దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎవరైతే నా జీవితంలో ఇది వద్దని చెప్పారో అవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటి నా జీవితంలో చేస్తూ ఉంటే నా కుటుంబీకులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఇంకేమి చెప్పలేక ఈరోజు నేనుంటున్న స్థితిని చూసి ఈరోజు నా తల్లిదండ్రులు అంత బాధ పెట్టారని నేను వారిని విడిచిపెట్టలేదు. వారిని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నా, మా కుటుంబం ద్వారా దేవుడు ఎంతో సంతోషపరుస్తున్నారు వారిని. దేవుడు మా జీవితంలో చేస్తున్న ఒక్కొక్క కార్యమును చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అయ్యో ఆ రోజు వీరిని మనం వ్యతిరేకించాము, వద్దని చెప్పి తిరస్కరించామే, కానీ దేవుడు ఈరోజు వారి జీవితాన్ని కావచ్చు, వారి బ్రతుకులు కావచ్చు, వారి కుటుంబాలు కావచ్చు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి అని చెప్పి ఎంతో సంతోషపడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కటే నేను చెప్పగలిగింది ఏంటంటే దేవుని కొరకు ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, వాటన్నిటిని కూడా చూడకుండా ముందున్న దేవుని వైపు మాత్రమే మనం చూస్తూ దేవుని కొరకు నిలబడుతూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ అవమానాలన్నిటినీ కొట్టివేసి ఘనతనిస్తూ దేవుడు తన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని నేనే ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసి ఈరోజు ఒక సాక్షిగా నిలుపుకున్నందుకు దేవుడు నా మనకి మహిమ చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.